Expecting heavy downpours all day today.
You're a builder. You build. It's literally in your job title.
Woo! Let's hit it.
A little rain isn't stopping you. Not today, not any day. Shouldn't your flashing tape be working through it all too? Only Frog Tape Pro Grade Flashing Tape's high-performance acrylic adhesive sticks, re-sticks, and stays stuck, even on the roughest surfaces in rain, snow, heat, and more. So you stay in control when it matters most. Show weather who's boss with Frog Tape Pro Grade Flashing Tape.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామ్మోహన్ రావు నమస్కారములు. మనము నిన్న ప్రొద్దుటూరిని గురించి చెప్పుకుంటూ వచ్చినాము. అది ఈ దినముకు కూడా కొనసాగుతుంది అని చెప్పినాను. నిన్న నా ప్రసంగము ముగింపబో సమయమున శ్రీయుతులు పద్మశ్రీ ఏఎస్ రామన్ గారిని గురించి, అంటే ఆయన పేరు అవధానం సీతారామ శాస్త్రి, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి సంపాదకుడు ఆయన. ఆయన ప్రొద్దుటూరి వాడు. ఆయన ఆంగ్లములో అంత గొప్ప పట్టు సంపాదించి ఇలస్ట్రేటెడ్ వీక్లీకి మొదటి సంపాదకుడైన ఆయన చదివింది ప్రొద్దుటూరులోనే తన తండ్రి యొక్క గురుత్వం కిందనే. అది ఆయన ప్రత్యేకత అని తెలియపరుచుకున్నాను. ఇక ప్రొద్దుటూరును గురించిన ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. సాధారణంగా వైశ్యులలో రాజకీయాలు, యూనియన్లు మొదలగు వానికి ఆదరణ తక్కువ. వారు ఎంతసేపున్నా తమ వ్యాపారము, తమ అమ్మవారిశాల, తమ వదాన్యత ఇటువంటి విషయం మీద మాత్రమే శ్రద్ధ చూపించుతారు. కానీ రాజకీయాలలో వారికి ఎటువంటి అభిరుచి ఉండదు. కానీ ఒక్క వ్యక్తి ప్రొద్దుటూరులో అందుకు విరుద్ధముగా ఆవిర్భవించినాడు. ఆయన పేరు వల్లంకొండు సదానందీశ్వరయ్య గారు. విద్యార్థి దశలోనే వామపక్ష భావాలకు ఆకర్షితుడగుటయ్యే కాక SBIలో, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి క్రొత్త యూనియన్ ఏర్పడుటకు ఎంతగానో శ్రమించి క్రొత్త యూనియన్ స్థాపించిన వారిలో ఈయన కూడా ఒక ప్రముఖుడై అందులో ఎన్నో ఉన్నత పదవులను తాను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి పిదప ఆఫీసర్ అయిన తరువాత ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా ప్రముఖ బాధ్యతలను నిర్వహించి ఆపై రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పెన్షనర్స్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా తన సేవలను అందించి పదవి నుండి విరమించిన ఇంకా వయసు మీద పడుతున్నదన్న ఆలోచనే లేక బాధ్యతను వదిలించుకోక సామాన్య సభ్యునిగానే సేవలను అందించుతున్న ఈయన 1989లో యుఎస్ఎస్ఆర్ ఆహ్వానముపై మేడే సెలబ్రేషన్స్కు వెళ్ళి వచ్చిన ఘనుడు. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయమును తెలియజేసుకుంటాను. స్థానం నరసింహారావు గారు మిరజాలగలడా అన్న పాటను ఈ ఊరిలో కృష్ణతులాభారము నాటకం వేయవచ్చి సాయం సమయంలో మిత్రులతో వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు పెన్నానది ఒడ్డున వ్రాసినారు అని ఇక్కడి వారు చెబుతారు. మొదటిసారిగా ఈ ఊరి వేదిక పైననే ఆ పాట పాడినారట. స్త్రీ వేషములు వేయటలో అత్యద్భుత ప్రతిభ చూపించి నరసింహారావు గారిచే అమితమైన ప్రశంసలు అందుకున్న కొండపేట కమాల్ ఈ ఊరివాడు. ఈ ఊరికి ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ఇక్కడ బంగారు, వెండి, ప్రత్తి, నూనెల వ్యాపారము అమితము. ఈ ఊరిని గురించి తెలిసిన వారు దీనిని రెండవ బొంబాయిగా చెప్పుకుంటారు. ఇక్కడి వైశ్యులు ఒక మానవ శృంఖలముగా నేర్పడి వ్యాపారములో ప్రపంచ ప్రసిద్ధులైన మార్వాడీలను ఈ ఊరిలో అడుగు పెట్టనివ్వలేదని అంటారు. ఇది నేటికిని గమనించగలిగిన సత్యము. మిగతా ఏ పట్టణంలోనైనా మార్వాడీలు కానీ జైనులు కానీ లేకుండా వ్యాపారములు జరగవు. ఈ ఒక్క ప్రొద్దుటూరులో మాత్రమే ఇంత అపారమైన వ్యాపారము ఉండి కూడా మార్వాడీలను మనము చూడము. కేవలము ఇక్కడ వ్యాపారాలు అన్నీ వైశ్యులే నడుపుతూ ఉంటారు. చలన చిత్రములలో చూపించు నటుల రీతిగా ఈ సీమలో కక్షలు, కార్పణ్యాలు, కుళ్ళు, కుట్ర, ద్వేషము పగ లేవు. రెండు వర్గాల మధ్య ఒకవేళ పగ ఉన్నా అది ఆయా వర్గ సభ్యుల మధ్యనే పరిమితము. నాకు సుయానా పిల్లనిచ్చిన మామగారైన శ్రీయుత నంగనూరిపల్లె కృష్టిపాటి వెంకటరామయ్య గారు మంది మార్బలముతో తనదైన వర్గము కలిగి ఉండియు తన విరోధుల చేత కూడా మన్నన పొందినవారు. ఆయన 45 సంవత్సరముల క్రితము సాధారణ మరణమే తప్ప వేరు విధముగా పరమపదము చెందలేదు. శ్రోతలలో చాలామందికి అక్కడి దేశకాల పరిస్థితులు తెలియవని తలచి నాకు చేతనైన రీతిలో విశదముగా తెలియబరిచినాను. తప్పక తప్పని తలవరని తలుస్తాను. ప్రొద్దుటూరును గురించి నా మాటలలో బంగారు వెండి వస్తువుల బట్టల గుట్టల పత్తి నూనెలన్ రంగుల నేతవస్త్రముల రంజగు దోశల నాణ్యమందునన్ ఏగతి పోటీ చేయనగు ఏపురమైనగాని పేటతో చాగురే ప్రొద్దుటూరు గన చారుతరంబు పురంబులన్నిటన్ గంటి కృష్ణవేణి గరితను ఎరిగించే కొరట మద్దివారి గొప్ప తెలిపే సుబ్బారావుగారి సౌజన్యమును పంచే ప్రొద్దుటూరు కాదు ముద్దుటూరు. దుర్భాగ జవ్వారి ధూపమాఘ్రాణింప పృథివి నింపిన ఎట్టి ప్రొద్దుటూరు. గడియారమను పేర కస్తూరి వాసనల్ పృథివి నింపిన ఎట్టి ప్రొద్దుటూరు. పుటపర్తి పేరుతో పునుగు తావుల నెల్ల పృథివి నింపిన ఎట్టి ప్రొద్దుటూరు. సుబ్బన్న ఎత్తరు సౌగంధ వీచికల్ పృథివి నింపిన ఎట్టి ప్రొద్దుటూరు. చంద్రశేఖర చందన చర్చితమ్ము రామిరెడ్డియు రాజన్న రంజితమ్ము వణిజ ప్రముఖాగ్రణీ సంఘ విలసితమ్ము బరగ పేటక జగతిన పరిచితమ్ము. ఇది ప్రొద్దుటూరుని గురించిన నా అభిప్రాయము పద్యములలో తెలిపినాను. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతములోని అనేక ప్రదేశములే కాక అత్తిరాల, అంటే దీనిని హత్యరాల అంటారు, ఇక్కడ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి అయిన రేణుకను పరశురాముడు వధించినట్లుగా స్థలపురాణం. నరకబడిన చేతులతో ఇక్కడ ప్రవహించే చెయ్యేరులో స్నానము చేస్తూనే ఆయనకు పోగొట్టుకున్న చేతులు వచ్చినవట. అందుకే ఆ నదిని బాహుదా నది అంటారు. బాహు అంటే చేతులు, దా అంటే అనుగ్రహించినది అని అర్థము. రాజంపేట గండి ఆంజనేయస్వామి దేవాలయము, సౌమ్యనాథాలయము, ఉల్లంఘేశ్వర స్వామి ఆలయములు అతి ప్రాచీనములు. ఇవన్నీ నేను ముందుగానే ఆయా ప్రదేశములను గురించి, ఆ దేవాలయం గురించి కూడా చెప్పియున్నాను. అన్నమయ్య సౌమ్యనాథునిపై పదాలు కూడా పాడినాడు. తాళ్లపాక ఇచ్చటికి అత్యంత సమీపము. నందలూరు, నామాలగుండు, కనంపల్లె దేవరారాయి, సంబేపల్లె వీరభద్రస్వామి దేవాలయము దేవళాలు, అంటే అల్లాడుపల్లె అంటారు. ఇక్కడ వీరభద్రుని వీరబ్రహ్మేంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. చాపాడు మండలము రాచవేటి వీరభద్రస్వామి దేవాలయము, రాయచోటి సంజీవరాయుడు దేవాలయము వెళ్ళాల మొదలగునవన్నీ నేను సవిస్తరముగా మీకు తెలియజేసుకున్నాను. నేను తెలిపిన ఏ ప్రదేశము కూడా అధునాతనమైనది కావు. అన్నీ చరిత్ర ప్రాశస్త్యము కలిగినవి మాత్రమే మీకు తెలియజేసినాను. ఇక ఇక్కడి, అంటే ఈ కడప మండలంలోని శిలాచిత్తరుల గురించి తెలుసుకుంటే ఈ ప్రాంతపు చరిత్ర ఎంతటి పురాతనమైనది అన్నది తెలియవస్తుంది. కడప జిల్లాలోని చింతకుంట ముంబాయి చందపట్టణపు రైలుబాటులోనున్న ముద్దునూరునకు సమీపములోనున్నది. మధ్యప్రదేశ్లోని భింబేడ్కా తరువాత అతిపెద్ద శిలాచిత్రములను కలిగిన ప్రాంతము ఇదియే. భింబేడ్కా చాలా పురాతనమైనటువంటి ప్రాంతము, శిలాచిత్రములు కలిగినది. దాని తర్వాత ఇంకా వేరెక్కడా లేనటువంటి ఆ శిలాచిత్రములు చింతకుంటలో ఉన్నాయి. తొలిసారిగా ఇర్విన్ న్యూ మేయర్ అనే ఆస్ట్రియా దేశస్థుడు లైమ్స్ అండ్ స్టోన్ ది ప్రీహిస్టారిక్ రాక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అన్న పుస్తకములో చింతకుంట రేఖాచిత్రముల గురించి వివరించినారు. 1981లో దక్షిణ భారతదేశములోనే మొదటి పెద్దదైన ప్రముఖమైన మిసోలిథిక్ కాలానికి అంటే బీసీ 8001500 చెందిన రేఖాచిత్రాల స్థావరంగా చింతకుంటను గుర్తించి 1993లో పుస్తకాన్ని వారు ప్రచురించటం జరిగింది. దీనివల్ల ఐరోపా ఖండములోని రాతిపై చెక్కిన కళాకృతుల కన్నా ఎన్నో వేల సంవత్సరముల పూర్వమే భారతదేశంలో ఉన్నవి అన్న వాస్తవము బయల్పడింది. చింతకుంటలో మధ్యశిలాయుగానికి చెందిన శిలాకృతులు నేలకు 3 నుండి 5 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అందులో జింకల మరియు మనుషుల చిత్రాలు ఉన్నాయి. రేఖలు చెదిరి శరీర భాగం మీద అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఇవి ఆరాధనా ప్రతీకలై ఉండవచ్చు. వాటితో పాటు నవీన శిలాయుగ శిలా చిత్రలేఖనాలు చింతకుంటలో ఉండడం అరుదైన విషయం. చారిత్రక దశలోని శిలా చిత్రలేఖనం కూడా ఉండడం ఇంకా గొప్ప విషయం. మరో గమనించవలసిన విషయము ఏమిటంటే విల్లంబులు కలిగి ఉన్న మానవాకృతుల మూపురము కలిగిన ఎద్దుల ప్రక్కనే ఉండటం, శిలల మీద గీట్లు అంటే గీతలు పెట్టినట్లున్న చక్రాలు కూడా మూపురమును కలిగిన ఈ ఎద్దులకే ఎక్కువగా ఉన్నవి. కర్ణాటకలో కానీ మధ్య భారతములో కానీ ఈ మూపురపు ఎద్దుల శైలీపరమైన పోలికలు కానరావు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో. ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటుంది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 to 5 PM వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రాతి చెక్కడాలలో చింతగుంటలో కనిపించిన మరో విషయం ఏమిటంటే, మరో విశేషమని చెప్దాము. మరో విశేషం ఏమిటంటే, కపులే రూపములు అనగా కప్పుల ఆకారములోని రూపములు. ఫ్రెంచిలో కప్పును కొపే అనే అంటారు. మధ్యశిలా యుగంలోని చిత్రాలు కనిపించిన శిలాశ్రయాల కుడ్యాల మీద ఇవి కనిపించినాయి. ఇటువంటి కొపులే ఆకారాలు కర్ణాటకలోను, దక్షిణ భారతములోని ఇతర ప్రాంతాలలోను, బహిరంగ ప్రదేశముల యందు బండరాళ్ల మీదనో, శిలాశ్రయాల నేలల మీదనో కనిపిస్తాయి తప్ప శిలాశ్రయాల గోడల మీద కనిపించవు. మన చింతకుంటలో వలె. ఈ విషయాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు తమ తమ గ్రంథములలో వ్రాయుట జరిగినది. చారిత్రక దశలోని శిలాచిత్ర లేఖనం మత చిహ్నాలతో, వ్యక్తులతో చిత్రించిన వర్ణమాలతో, రాతతో, గుర్రాలు ఏనుగులు లాంటి చిత్రాలతో, వీరులు వాటి మీద స్వారీ చేస్తున్న చిత్రాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. చింతకుంటలోని శిలాశ్రయాలు ఎర్రమల కొండల్లో ఉన్నాయి. అవి ఎత్తు తక్కువ. మొత్తం 15 శిలాశ్రయాలు ఉన్నాయి. వీటిలో 10 చిత్రాలు బాగున్నాయి. చిత్రాలు ఎరుపు తెలుపు రంగుల్లో ఉన్నాయి. జింక, దుప్పి, మూపురము కలిగిన ఎద్దులు, ఏనుగులు, నక్కలు, కుందేళ్ళు, హైనాలు, సరీసృపాలు, పక్షులు, మానవ ఆకృతులు, రేఖాంశ రూపాలుగా మనము ఎన్నింటినో చూడవచ్చు. మానవాకృతులు విల్లు పట్టుకోవడం, ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం, ఏనుగుల మీద ఎక్కి సాగడం లాంటి ఎన్నో శిలాచిత్రములను మనము ఇచ్చట గమనిస్తాము. వర్ణ చిత్రాల సంఖ్య మొత్తం 200 దాకా ఉంటుంది. తెలుపు రంగు బొమ్మల సంఖ్య మాత్రం 10. ఇవి మత ప్రతీకలై ఒక ప్రత్యేక తరహాలో ఉన్నవి. ఎర్ర బొమ్మల్లో కొన్ని ఏనుగులవి, ఏనుగుల మీద స్వారీ చేసేవాళ్ళవి. ఇవి శైలిరీత్యాను వస్తువుకు సంబంధించిన తెలుపు బొమ్మల వల్లనే ఉంటాయి. మూపురం ఎద్దులు ఒకే ఒక శిలాశ్రయంలో ఉన్నాయి. దీన్ని స్థానికంగా ఎద్దుల ఆవుల గుండు అంటారు. అలాగే దాంపత్య మైథున చిత్రము కూడా ఒకటి ఉంది. శైలి స్థితి దృష్ట్యా చూస్తే ఈ బొమ్మ మూపురం ఎద్దుల బొమ్మలకు సమకాలీనంగా ఉన్నాయని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశ నవీన శిలాయుగ విశిష్ట లక్షణంగా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ. ఇక మిగిలిన ఎర్ర చిత్రాలలో జింకలు, ఇతర శాకాహార మాంసాహార జీవులు ఉన్నాయి. ఇవి మధ్యశిలాయుగానికి చెందినవి అని ఎన్ చంద్రమౌళి గారు పేర్కొన్నారు. చింతకుంట దగ్గరిలోనే సూక్ష్మశిల, నవీనశిల, పుష్కల స్థావరము ఉన్నదని శ్రీయుతులు వెంకట సుబ్బయ్య గారు తమ పుస్తకము సౌత్ ఇండియన్ నియోలిథిక్ కల్చర్లో తెలిపినారు. 2010 ఆగస్టు 17 జరిగిన పర్యాటక పర్యటనతో ఈ చింతకుంట రేఖాచిత్రాలు మీడియాలో ప్రాచుర్యంలోనికి బహుళముగా వచ్చినాయి. అప్పటి కడప జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్ ప్రత్యేక చొరవ వల్ల క్రషింగ్ లీజు రద్దు అయ్యి నేటికీ ఈ చింతకుంట శిలాచిత్రాలు సజీవంగా మనకు కనపడుతూ ఉన్నాయి. లెక్చరర్ పుల్లారెడ్డి, స్థానిక విలేకరులు, ఇంటాక్ సభ్యులు, భారత పురాతత్వ సర్వేక్షణ అధికారులు, యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థులు, జమ్మలమడుగు ఆర్డీఓలు శ్రీ సుబ్బారెడ్డి, శ్రీ వెంకటరమణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకులు గోపాల్ తదితరులు ఆది మానవుల రేఖాచిత్రాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయుటలో విశేష కృషి సలిపినారు. ఈ రేఖాచిత్రములు కలిగిన 15 ముఖ్యమైన శిలలు ఈ విధముగా ఉన్నాయి. గొడుగుండు, మబ్బుగుండు, ఎద్దుల ఆవుల గుండు, పెద్దావిడ గుండు, చిన్నావిడ గుండు, చిన్న మబ్బుగుండు, పిడుగుగుండు, పడగగుండు, దానముగుండు, సన్నాసాయన గుండు, వనంగుండు, చిలకల గుండు, చెంబుగుండు, కలంగుండు, మల్లెలమ్మ గుండు. పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయంకు చెందిన డాక్టర్ ఎన్ చంద్రమౌళి గారి రాక్ ఆర్ట్ ఆఫ్ సౌత్ ఇండియా మరియు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంకు చెందిన డాక్టర్ పిసి వెంకట సుబ్బయ్య గారు అనేక విషయములతో కూడిన సౌత్ ఇండియన్ నియోలిథిక్ కల్చర్ పెన్నార్ బేసిన్ ఏపీ అన్న విస్తృత రచన మనకు ఎన్నో అద్భుతమైన విషయములను తెలియజేస్తాయి. వారి ఈ అమోఘమైన రచనల ద్వారా మనకు ఈ చిత్రములు క్రీస్తుకు పూర్వము 8000 నుండి 1500 నాటివని తెలియజేస్తూ ఉన్నాయి. డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు నాటి ఎన్నో కళాకృతులను ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి సేకరించినారు. ఈ సేకరణలోని ప్రత్యేకత ఏమిటంటే పెన్నా నది పరీవాహిక ప్రాంతములలో సేకరించిన ఈ కళాకృతులలో ఒక చింతకుంటలో దొరికినవి మాత్రము 150,000 సంవత్సరముల నాడు నివసించిన జనుల చేత తయారు చేయబడినవి అని చెబుతున్నారు. ఈ వాస్తవాన్ని శాస్త్రజ్ఞులు గుర్తిస్తే మత గ్రంథములలోని మానవుల పుట్టుకకు ఏగతి పడుతుందో? 5000 సంవత్సరముల నాటిది అని అంచనా వేసిన మన మహెంజోదారో నాగరికత ఎన్ని లక్షల సంవత్సరములకు వెనుకకు వెళుతుందో మీరు అర్థము చేసుకోగలుగుతారు. దీనిని బట్టి ఈ దేశము ఎంత సనాతనమైనది, ఇక్కడి నాగరికత ఎంతటి పురాతనమైనది, ఇక్కడ ఇంత నాగరికత వెళ్ళి విరియుటకు కారణము మొదటి నుండి ఇక్కడ జనావాసము ఉండుటయే. ప్రపంచములోని ఏ ప్రాంతములో కూడా జనావాసమే లేని కాలములో మన భారతదేశములో ప్రజలు నివసించుతూ ఎంతో ఘనమైన సంస్కృతిని కలిగి ఉండినారు. అంటే ఇదంతా వేదముల దయాదాక్షిణ్యము కాదా? ఆ వేదములను మనకు అందించి అందరి జ్ఞానమును పంచిన మన ఋషులకు మునులకు మనము కృతజ్ఞతలు ప్రతిరోజు తెలుపుకునే అవసరము లేదా? మనలను తప్పుదారి పట్టించి ఎన్నెన్నో లేనిపోని ఆలోచనలు మనలో కల్పించి మన పూర్వులనే మనము అసహ్యించుకునే రీతిలో మనలను తయారు చేసిన పాశ్చాత్యుల మాటలు ఇకనైనా మనము నమ్మకుండా ఉంటే బాగుంటుంది కదా? ఇది తప్పనిసరిగా శ్రోతలు ఆలోచన చేయవలసిన విషయము. తాము ఈ వాస్తవాలను నిజమని నమ్మిన తరువాత 10 మందికి పంచితే అదే రాను రాను మొత్తం దేశమంతా ప్రచలితమవుతుంది. అప్పుడు మన దేశమును గురించి ఆలోచన చేసే యువత నడుము కట్టి తిరిగి ఈ దేశమునకు పునఃప్రాభవమును తీసుకుని రాగలుగుతారు. ఇక పైన చెప్పిన మహనీయులే కాకుండా నాకు అప్పుడు చెప్పే సమయంలో జ్ఞాపకము లేని ఇంకా ఒకరిద్దరు మహనీయులను గురించి మనవి చేసుకుంటాను. అక్కడ నేను చెప్ప మరిచినందుకు నన్ను దయతో అన్యథా భావించవద్దండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మహనీయుని పేరు లక్కోజు సంజీవరాయ శర్మ గారు. శకుంతలాదేవికి మన దేశంలో ఎంతో గుర్తింపు ఉంది. ఆమెను మానవ కలన యంత్రము, మానవ గణిక, హ్యూమన్ కంప్యూటర్ అని కూడా అంటారు. ఆమె చదువుకున్నది, దేశ విదేశాలు తిరిగినది, సర్వత్రా సన్మానాలు పొందింది. కానీ చదవకుండానే గణితంలో అసమాన పాండిత్యము గడించిన అంధుడైన శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారిని గురించి ఎంతమందికి తెలుసు? నా వయసు వారికి కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఆ రోజులలో శ్రమతో కూడి ఉన్నది అయినప్పటికీ ఆయన జీవనాధారము కొరకు గత్యంతరము లేక ఆంధ్రప్రదేశంలోని ఎన్నో పాఠశాలలు తిరిగి తిరిగి పొట్టపోసుకున్నారు. ఆయన జవాబు చెప్పే విధానము అతి విచిత్రముగా ఉంటుంది. ఎటువంటి గణిత సంబంధిత ప్రశ్న అయినా కొన్ని సెకనులలో తన వద్దనున్న ఫిడేలను వాయించి తక్షణము జవాబు సరిగా చెప్పేవాడు. తప్పుకు ఆస్కారము ఉండేది కాదు. ప్రభుత్వము ఆయన గొప్పదనాన్ని గుర్తించి సముచితంగా పారితోషికం ఇచ్చి సన్మానించితే ఆయన ఢిల్లీ నుండి రైలులో వచ్చే సమయమున ఒక దొంగ ఆ మొత్తమును కొట్టివేసినాడు. ప్రభుత్వం మళ్ళీ ఆయనకు సహాయం చేసింది లేదు. శకుంతలాదేవియే స్వయముగా ఆయన ప్రతిభను కొనియాడింది. అమెరికా తెలుగువారి ఆహ్వానం అందినా వీసా సమస్యల వల్ల పోలేకపోయినా అదృష్టహీనుడు ఆయన. 1996లో ఆయనకు ఎస్వీ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు. ఆయన చివరి రోజులు అతి దారుణముగా గడిచినాయి. ఆయన అవసాన దశలో శ్రీకాళహస్తి గుడి వద్ద కూర్చొని ఆయన వాయులీన వాదన విని భక్తులు వేసే చిల్లరతో పూట గడిపేవాడని విన్నాను. అయినా ఆయన తనకు ఇష్టమైన వాయులీనమును వదలలేదట. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా అర్కటవేముల ఫిర్కా కల్లూరికి చెందినవాడు. గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోదు సంజీవరాయ శర్మ 1907-1997 ఆయన ఉండిన కాలం. ప్రపంచములో 6,000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి సంజీవరాయ శర్మ. 1907 నవంబర్ 22న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించినారు ఆయన. ఈయన తల్లిదండ్రులు నాగమాంబ పెద్ద పుల్లయ్యలు. జన్మత అంధుడు కావడంతో పురుడుపోసిన మహిళ గొంతు నిలిమి దిబ్బలో పాతేయమని చెప్పినదట. కొందరు ఆయన పుట్టుకతో అంధుడు కాకుండా దోగాడే వయసులో తన అక్క ఆడుకుంటూ అక్కడ ఉన్న వడ్లగిందలు ఆయన కంట్లో వేసినందువల్ల కళ్ళు పోయినాయి అని కూడా అంటారు. నిజము దేవుడెరు. ఇవి ఏవి ఆయన మేధస్సుకు మాత్రము విఘాతము కలిగించలేకపోయినాయి. కొందరు బంధువులు కంట్లో వడ్లగింద వేసిరారని అంటారు, కొందరు పుట్టుగుడ్డి అని అంటారు. ఎవరు ఏది ఏమన్నా ఏది ఏమైనా ఆయనను మరణము మాత్రము ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ అక్కడ లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివి వచ్చిన ఇంటి వద్ద గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తుపెట్టుకునేవాడు ఆయన. ఆ కాలంలో పెద్దలు గట్టిగా చదవమని నిర్బంధించేవారు. ఆయనకు గణితము పైన మక్కువ ఎక్కువగా ఉండేది. ఎక్కాలు మొదలైనవి అక్క ద్వారానే నేర్చుకున్నాడు. కానీ ఆయన ఉన్న గ్రామములో లేక దానికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామములలో విద్య ఆయన గడించిన పాండిత్యం మేరకు ఉండేది కాదు. కాబట్టి ఆయనే అప్పుడప్పుడు చెబుతున్నట్లుగా ఆయన అపార పాండిత్యము భగవద్దత్తము. చిన్నతనములోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. కల్లూరులో రైతులకు ధర మేరకు ధాన్యం విలువ భూమి కొలతలు అంటే గొలుసులు లింకులు అంటారు. అడిగిన రైతులకు చెప్పి వారిచ్చే ప్రతిఫలము గ్రహించేవాడు ఆయన. ఆయనకు వాయులీనముపై ఎప్పుడు ఎందుకు శ్రద్ధ కలిగినదో నాకు తెలియదు. కానీ అది ఆయన 6వ ప్రాణం. ఆయనకు 19వ ఏట వివాహమైనది. ఆయన భార్య పేరు ఆదిలక్ష్మమ్మ. పెళ్లి నాటికి ఈమె వయస్సు 9 ఏళ్ళు. వీరికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు సంతానం. భార్య ఆదిలక్ష్మమ్మ 5 జనవరి 1994న శ్రీకాళహస్తిలో చనిపోయింది. సంజీవరాయ శర్మ తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించినట్లు వినికిడి. దీనికి ఏ పుణ్యాత్ముడు కారణభూతుడో తెలియదు. అప్పటి నుండి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి 6,000 ప్రదర్శనలకు తక్కువ లేకుండా ఇచ్చినట్లు అంచనా.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
Hi everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర్ శతకంలోని ఒక పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం గురిసిన గాక ఎంబుధులంగురువగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము ఎప్పుడు కూడా దాత అయిన వాడు ధనము లేని బీదలకు నేర్పుగా దానము చేసినచో మేలు కలిగి అది సఫలమగును, కీర్తి వచ్చును. కాని ధనవంతులకు ఎంత మేలు చేసినను అలక్ష్యమే గాని లాభము ఉండదు. మేఘము వాడిన చేల మీద అంటే పొలాల మీద వాన కురిపించిన ఉపయోగము కలదు, కానీ సముద్రములలో కురిసిన వానలతో లాభం ఉండదు కదా అని భావం. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15 నంద్యాలలో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ సంజీవరాయ శర్మ గణితావధానమే. సాధారణముగా గణితావధానములో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారం అయిందో చెప్పడము ఒక అంశము. కానీ ఈ విషయంలో సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవాడు. అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము రాశి కూడా చెప్పి కొంతవరకు జాతకం కూడా చెప్పేవాడు. ఈ ప్రత్యేకతను మానవ గణన యంత్రముగా పేరొందిన శకుంతలాదేవితో సహా మరెవరూ చూపలేకపోయినారు. ఆ విధముగా ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. మన ప్రథమ దేశాధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారుల వద్ద తమ ప్రతిభను ప్రదర్శించి మన్ననలు పొందిన మహనీయుడు ఈయన. ఆయన అవధాన విద్యలో అవలీలగా పరిష్కరించిన అతి జటిల సమస్యలను ఒకటి రెండు చూద్దాం. 1966 డిసెంబర్ 7 హైదరాబాదులో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వేదికగా ఆయన అవధాన విద్యలో అవలీలగా పరిష్కరించిన అతి జటిల సమస్యలను ఇప్పుడు ముచ్చటించుదాము. ఆయనకు వేయబడిన ప్రశ్న 2 to the power of 103 ఎంత అని. అసలు 2 to the power of 25 3 crores 35 lakhs 54,432 3,35,54,432 అవుతుంది. 2 to the power of 25 అంతైతే మరి 103 ఎంత అవుతుంది? అది చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? కాస్త ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు ఈ 2 to the power of 25 దానితోనే 4 మార్లు హెచ్చించి దానిని 2³తో హెచ్చించితే వచ్చే లబ్ధము ఆ ప్రశ్నకు సమాధానము. అది 32 అంకెలలో ఉంటుంది. ఆ 32 అంకెల జవాబు ఆయన 6 నిమిషములో చెప్పినాడట. రెండవ ప్రశ్న, కా నుండి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నెంబర్లు వేస్తే స రి గ మ ప ద ని అక్షరాల లబ్ధం ఎంత అన్నది ప్రశ్న. జవాబు 82,05,06,000. అసలు కలము కాగితము రెండూ ఉన్న గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని ఈ సమాధానాలని ఆయన ప్రశ్న అడిగినంత సులభముగా ఏమాత్రము తడుముకోకుండా ఆలస్యము లేకుండా సమాధానము చెప్పినాడు. ఇక మనకు తెలిసిన ఒక కథ, రాధును చదరంగములో ఓడించినందుకు బహుమానంగా బ్రాహ్మణుడు మొదటి గదిలో ఒక వడ్లగింజ, రెండవ గడిలో రెండు గింజలు, మూడవ గడిలో నాలుగు, నాలుగవ గడిలో ఎనిమిది, ఈ విధముగా 64 గళ్ళు నింపి ఇమ్మన్న కథనము మనము విన్నదే. రాజు అదెంత పని అని అనుకున్నాడు. తీరా ఎన్ని వడ్లగింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ సభలో అందరూ తలలు పట్టుకున్నారు. దీనికి సంజీవరాయ శర్మ చెప్పిన సమాధానం 1,44,76,40,43,95,51,615 వడ్లగింజలు అన్నమాట. అంటే ఇది అంటే 1,84,7,4,4,7,4,0,7,3,7,5,5,1,6,1,5 అన్నమాట. మరి ఆ మహనీయుడు ఏ విధంగా చెప్పినాడో ఇంత సరియైన జవాబు ఆయనకే ఎరుక, ఆ భగవంతునికే ఎరుక. దీనిని మనము గణితంలో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాము. మా కాలంలో మేము దీనిని మా డిగ్రీలో నేర్చుకున్నాము. ఇప్పుడు బహుశా ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారేమో. ఒక ఘనపు మీటర్ పరిమాణము ఉన్న బస్తాలో దాదాపు 1,50,00,000 వడ్లగింజలు పడితే అటువంటి బస్తాలు 1,20,00,000 ఘనపు మీటర్ల బస్తాలు అవసరం. 4 మీటర్ల ఎత్తు, 10 మీటర్ల వెడల్పు గల ఒక గాజలో ఆ ధాన్యాన్ని నింపాలంటే ఆ గాజ పొడవు 300,00,000 కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరము భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 2 రెట్లు. అంత ధాన్యము ఈ భూమండలంపై ఉండదు. ఇదంతా అబ్బురమని అనిపించవచ్చు, కానీ సంజీవరాయ శర్మ గణితావధాన మహిమ అదంతా. అంతటి ఉత్కృష్టమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలను కూడా చిటికలో జవాబులు చెప్పిన ప్రతిభావంతుడు ఆయన. ఆయన ప్రతిభ రాయలసీమ నుండి అంతర్జాతీయమునకు ప్రాకిరదే, కానీ తగిన పురస్కారము అందుకోలేకపోయినాడు ఆ అనితర ప్రతిభావంతుడు. దురదృష్టం ఏమిటంటే 1993 అమెరికా సందర్శించాలని ఆయన్ను అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించిన సకాలంలో వీసా రాకపోవడంతో ఎన్నో వీసా సమస్యల వల్ల ఆయన ఇల్లు కదలలేకపోయినారు. వివిధ విశ్వవిద్యాలయాలకు ఆయన ప్రతిభ ప్రాకినదే, కానీ తగిన పురస్కారం వారి నుండి అందుకోలేకపోయినాడు ఆయన. ఆయన అసామాన్యుడు, అనితర ప్రతిభావంతుడు. చిత్రం ఏమిటంటే 1964 అక్టోబర్ 10వ తేదీన శర్మ రేణిగుంట నుండి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయనకు వివిధ సమయములలో బహుమతిగా అనుసంగబడిన 14 బంగారు పతకాల పెట్టెను దొంగలు తస్కరించినారు. ఇది కలకాలము మనకు సిగ్గు కలిగించే విషయము. మరొక సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే ఏ ప్రభుత్వ సంస్థ కానీ లేక పారిశ్రామిక సంస్థ కానీ వ్యాపార సంస్థ కానీ ఆయనకు కలిగిన ఈ లోటుకు సహకారమును అందించలేదు. ప్రపంచములో అంధులైన మహాప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్, బ్రెయిలీ లిపి కనుక్కున్న హెలెన్ కెల్లర్ ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి వారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులైనారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటి వారు మంచి శిక్షణ పొందినారు. కానీ సంజీవరాయ శర్మ అంధులే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి విజ్ఞానమే. ప్రపంచములో 6 గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ. ఆనాడే బ్రిటిష్ వైస్రాయి ఈయన మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిబొట్టున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లము అని శర్మను ఉద్దేశించి అన్నారట. శకుంతలాదేవి స్వయముగా నాకన్నా ఆయన ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన జీవితము నిండు పేదరికములోనే నిలిచిపోయింది. సంజీవరాయ శర్మ, శ్రీనివాస రామానుజన్ వంటి మేధావులను గుర్తించలేకపోయిన దేశం ఇది. శర్మగారిని స్వతంత్రం వచ్చిన తరువాతనైనా గుర్తించలేదు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 1997 డిసెంబర్ 2వ తేదీన సంజీవరాయ శర్మ దివంగతులైనారు. సంజీవరాయ శర్మ గణితములో ఏ విధముగా చూచినా గొప్పవాడు. జాత్యంధుడైన ఏ విధముగా గణనం చేసేవాడో తెలుసుకుందామనుకున్న వారికి నిరాశే మిగిలించినాడు. పుట్టుగురిడ్డి అయినందున అంకెల భావనయే కాని రూపము తెలియదు. మరి ఏ విధముగా గణన చేసేవాడోనని అడిగితే తనకు చీకటి, అందులోని వెలుగు తప్ప మరేమీ తెలియదని, అందులోనే సమాధానం తట్టుతుందని చెప్పినాడు. కనుక అతనిది దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు. ఒకసారి విశాఖపట్టణంలో గణితావధానము చేస్తూ ఉన్నప్పుడు అడిగిన ఒక ప్రశ్న 61x² + 1 = y² అనే సమీకరణానికి xyలు ధన పూర్ణాంకాలు అయ్యేటట్లు సాధన చెప్పండి అని కోరగా తనకు సాధన తట్టడం లేదని, కానీ ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయని చెప్పినాడు. సాధన చెప్పలేకపోవడం ఒక చిన్న వైఫల్యముగా తీసుకున్న సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయి అన్నది నిజము. సాధన x = 22,61,53,980, y = 176,63,19,049. ఇటువంటి సమీకరణములను పెల్ సమీకరణలు అంటారు. ఇవి డయోఫాంటైన్ సమీకరణలలో ఒక ప్రత్యేకమైన తరగతి. ఇలాంటి సమీకరణాలకు సాధనలు కనుక్కునేందుకు చాలా కాలం క్రితమే ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలు బ్రహ్మగుప్తుడు క్రీస్తు శకము 628 సమాస పద్ధతిని, భాస్కరాచార్యుడు క్రీస్తు శకము 1150 చక్రవాళ పద్ధతిని సూచించినారు. ఆధునిక కాలంలో ఈ సమీకరణాల సాధనకు సతత భిన్న వాదమును వాడతారు. ఇక ఇక్కడ 1-2 విషయములు మనవి చేస్తాను. శర్మగారి స్వస్థలమునకు దగ్గరైన దమ్మలమడుగులో నేను చదివినది ఆ విధముగా ఆయన అవధానం బహుశా 1959 అనుకుంటాను. చూసే అదృష్టమునకు నోచుకున్నాను. 1990-91 ప్రాంతంలో నేను నా పిల్లలకు శకుంతలాదేవిని చూపిస్తామని మద్రాసులోని తాజ్ కోరమాండల్ హోటల్కు పిలుసుకుపోయినాను. ఆవిడ జాతకము చెప్పుటకు ఒక్కొక్క జాతకమునకు 5,000 తీసుకున్నది. నా ఇద్దరు పిల్లలు ఆమె ఘనత చూడవలనన్న కోరికతో 10,000 ఇచ్చి వారి జాతకములు చెప్పించినాను. ఆమె వాణి వదన సౌభాగ్యధన, మరి శర్మగారు కేవలము యశోధన మరియు భగవత్ శోధన. అసలు ఇప్పటికైనా అటువంటి వారి పేరుతో సార్థకమైన జ్ఞాపకను ఏర్పరచగలిగితే మంచిది. ఆ అగణిత గణిత మేధావిని ప్రభుత్వము ప్రజలు తగిన మేరకు గణించకున్న మనమైనా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకొని మనసారా నివాళులను అర్పించుకుందాము. ఇక రేపు ఒంటిమిట్ట కోదండరామునికి జీవితమును అంకితము చేసి వాసుదాసు అనే పేరును పొంది తన జీవితమునే శ్రీరామ కైంకర్యముగా వినియోగించిన శ్రీయుతులు వావిలికులను సుబ్బారావు గారిని గురించి తెలియబరుస్తాను. ఆయన భద్రాచలమునకు రామదాసు ఇటువంటి వాడో, ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు లేక వావిలికులను సుబ్బారావు అటువంటి వాడు. ఆయన పరమభక్తుడే, కానీ రామదాసువులు కూడా ప్రభుత్వపు సొమ్ము దేవాలయ విగ్రహాభూషణ విషయములకు ఉపయోగించక కేవలము టెంకాయ చిప్ప పట్టుకొని కౌపీనమును ధరించి ధనయాచనకు గడంగిన మహనీయుడు. తాను రెవెన్యూ కార్యాలయమున పనిచేసిన వాడే, శిస్తులు వసూలు చేసి కూడా ఉంటాడు. ఆయన ప్రభుత్వ ధనమును ముట్టక తనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు ఇక తన వృత్తికి న్యాయము చేయలేనన్న తలంపుతో వృత్తినే వదిలిపెట్టిన మహనీయుడు. అటువంటి వ్యక్తిని గురించి తప్పక ఈ తరము వారు తెలుసుకుంటే, కొంత కాకపోతే కొంతైనా కూడా అటువంటి వ్యక్తుల జీవన మార్గమును అనుసరించుతారేమో అన్న ఆశ కూడా ఒకటి నా మనసులో ఉన్నందున ఆయనను గురించి నేను మీకు సవివరముగా నాకు చేతనైన మేరకు తెలియపరచవాలని మీ ముందుకు రేపు ఆయనకు సంబంధించిన విషయంతో వస్తాను. ఏ విధముగా రామదాసు రామసేవా తత్పరుడో ఇక్కడ వాసుదాసు కూడా అంతే రామసేవా తత్పరుడు. ఈయన మందరము అన్న పేరుతో విమర్శనా గ్రంథముతో కూడిన వాల్మీకి రామాయణంను రచించినాడు. వాల్మీకి ఏ విధముగా ప్రతి 1000 శ్లోకములకు ఒక్కొక్క బీజాక్షరమును ఉంచి రచన నడిపించినాడో, 24,000 శ్లోకములను నడిపించినాడో, అదేవిధముగా ఈయన కూడా వచనం లేకుండా 24,000 పద్యములను రాసి ప్రతి 1000 పద్యములకు బీజాక్షరమును సంధించి 24 బీజాక్షరములను పొందుపరచినాడు. కావున ఈయనను గురించి రేపు మీకు విశదముగా తెలియబరుచుతాను. ఈయన కోదండ రామసేవక సమాజ సంస్థాపనాచార్యులు. శ్రీకృష్ణ లీలామృత ద్విపద భగవద్గీతాది బహుగ్రంథకర్తలు, ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు, భక్తిమత ప్రచారకులు, మహర్షి, మౌని, అకుంఠిత రామభక్తులు, తత్వవేత్త, వక్త, విమర్శకులు. ఈయనను గురించి ఎంత చెప్పినా తక్కువే, నిగర్వి. భగవత్ సేవ తప్ప అన్యమెదగని మహనీయుడు. రేపు వీరిని గురించి వివరముగా విశదముగా మాట్లాడుకుందాము. ఈనాటికి నా ప్రసంగమును ఇక్కడ నిలిపి మీ వద్ద నుండి నేను సెలవు తీసుకుంటాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.